ఆ దెబ్బతో ఆయన మళ్ళీ స్వర్గానికి రాగానే విశ్వకర్మని పిలిచి స్టాప్ కన్స్ట్రక్షన్ అన్నాడంతే, ఆపేశాడు. ఇంతకీ ఎందుకు చెప్తానో తెలుసా? అటువంటి మహాత్ముడు, వైరాగ్య సంపన్నుడు ఎవరు? రోమసుడు. అంత ఆయువు ఆయనకి ఎలా వచ్చింది? ఇంత ఆయువు ఉండి కూడా వస్తు వ్యామోహం లేకుండా ఆయనకి వైరాగ్యం ఎలా వచ్చింది? నిరంతరం క్లీం క్లీం అనే బీజమును, అమ్మవారి బీజమును జపించడం వల్ల అమ్మవారి భక్తులకు ఆయువు ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, వైరాగ్యం ఉంటుంది, వస్తు వ్యామోహం ఉండదు. అదిగో అటువంటి వాళ్ళకి వైరాగ్యం ఇచ్చే అపూర్వ సౌందర్యం అమ్మది. అందుకే ఆవిడ్ని సౌందర్యరాశి అన్నారు. మూడు కళ్ళు కలిగిండి కూడా అపార సౌందర్యంతో ఉంటుంది. ఇంకా అమ్మవారి శిరస్సు మీద కిరీటం ఉన్నది. ఆ కిరీటానికి నవరత్నాలు ఉన్నాయి. అవి నిజానికి నవరత్నములు కాదట, నక్షత్రములు ఆవిడకి కిరీటం మీద మణులుగా మారాయి. కిరీటం మీద ఎప్పుడు అమ్మవారికి ఒక బంగారు కిరీటం ఉంది, కిరీటానికి మణులు, మణులు బదులుగా నక్షత్రాలే అతుక్కుపోయాయి. చంద్రుడి యొక్క రేఖ కూడా ఉన్నది. అష్టమి నాటి చంద్రుడు వచ్చి అమ్మవారి కిరీటం మీద చంద్రరేఖ కింద కనబడుతున్నాడు. అంటే అమ్మవారు ఒక గొప్ప కిరీటం ధరించింది, కిరీటం మీద చంద్రుడు స్వయంగా వచ్చి ఒక రేఖగా ఉన్నాడు. అమ్మవారు ధరించిన కిరీటమునకు నవరత్నములకు బదులుగా నక్షత్రములు వచ్చి తాపడం అయిపోయాయి. అందుకే మాణిక్యమౌళి స్ఫురత్తారానాయక శేఖరం, మణులు మాణిక్య మణులతో తాపడము చెయ్యబడిన కిరీటముతో ధగధగలాడిపోతోంది. దాని మీద తారానాయక శేఖరుడు అంటే చంద్రుడు కూడా ఉన్నాడు, చంద్రరేఖతో ఉన్నది. అది కూడా అష్టమి నాటి చంద్రుడే ఉంటాడు అక్కడ. ఇలాంటి చంద్రుళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. ఇలాంటి నక్షత్రాలు కోట్లు ఉన్నాయి. అందులో కొన్ని నక్షత్రములు అమ్మ కిరీటం మీద ఉన్నాయి. ఒక చంద్రుడు అమ్మవారి కిరీటం మీద ఒక రేఖ కింద, ఆభరణం కింద వెలిగిపోతున్నాడు. ఇంకా అమ్మ ఎప్పుడు స్మితముఖి, నవ్వుతూ ఉంటుంది. నవ్వు గొప్ప ఆరోగ్యం. కొంతమంది దిక్కుమాల మొహాలతో అండి ఎప్పుడు నవ్వడలాగా ఉంటాడు వాడు. అసలు పురాణం వింటున్నాడో లేదో తెలియదు. అదే ముఖం అండి, కాలిపోయిన కట్టెలాగా చక్కగా చిరునవ్వుతో ఉండాలి. ముఖమునకు అందం నవ్వు అన్నమాట. నవ్వడంలో కూడా మళ్ళీ వికటాట్టహాసం చేసి పక్కవాడి డామ్ డామ్ అని పొట్టలో పొడి చేసి నవ్వకండి. ఒక్కొక్కళ్ళు నవ్వుతారు, ఆ పక్కన కూర్చుని వాడి తొడలు బాచిపోతాయి. ఈ మధ్యన ఒక ఆవిడ, నేను మా ఆయన పక్కన కూర్చుని ఏ పని చెయ్యనండి, మా ఆయనకి నాకు విడాకులు ఇప్పించండి అందుకే కోర్టుకు వచ్చి. అదేమిటమ్మా బంగారం లాంటి మొగుడిని ఎందుకు విడిచిపెడతామంటే ఏం చేయనండి, ఆయన ఆనందం పట్టలేనప్పుడల్లా నా తొడ మీద డామ్ డామ్ని కొడుతున్నాడు, ఈ తొడంతా వాచిపోతుంది, ఈ దిక్కుమాల మొగుడు ఇలా బాధేస్తున్నాడు, వీడి బాధని తట్టుకోలేకపోతున్నానందిట. అదేమిటో మరి కొంతమంది మరీ అంత బాధుతారు. అది వికటాట్టహాసం, వికృతపు నవ్వు. అంత మరీ నవ్వకూడదు, అసలు నవ్వు లేకుండా అలాగే కూర్చోకూడదు, ఏ ఫీలింగు లేకుండా, కొరవి ముఖంలాగా శవంలాగా ఉండకూడదు, చక్కగా చిరునవ్వు నవ్వుతూ ఉండాలి. అంటే తిరుపతి పురవాసులు అన్నమాట. నా భక్తులైన వీరందరూ నవ్వుతూ ఉంటే అమ్మ నవ్వినట్టు అనిపిస్తూ ఉంటుంది అని పొగడపతి రేపురారు. కాబట్టి మొత్తం మీద అమ్మ ఎప్పుడూ స్మితముఖి, నవ్వుతూ ఉంటుంది, చిరునవ్వుతూ ఉంటుంది, అందమైన నవ్వుతూ ఉంటుందిట. సమున్నత వక్షస్థలంతో ఉంటుంది అమ్మవారు. అమ్మవారికి చనుదోయి, ఒకటి సంగీతం, ఒకటి సాహిత్యం. అమ్మవారు పాలిస్తే, ఒక స్థనములో ఉన్న పాలు తాగితే మనకి సంగీతం వస్తుంది, రెండవ స్థనములో ఉన్న పాలు తాగితే మంచి పాండిత్యం, కవిత్వం రాసే శక్తి వస్తుంది, సాహిత్యం వస్తుంది. అటువంటి స్థనద్వయం కలిగినది అమ్మ. ఇంకా అమ్మకి అనేక పాణు తలములు ఉన్నాయని చెప్పాము, హస్తాలు ఉన్నాయి. అమ్మకి చాలా చేతులు ఉన్నాయి. ఈ చాలా చేతులలో ఒక చేతిలో ఎర్రని కలువ పువ్వు పట్టుకుంటుంది, రక్తోత్పలము. ఉత్పలము అంటే కలువ, అందులో ఎర్ర కలువ పువ్వు పట్టుకుంటుంది. మరొక చేతిలో అళిపూర్ణ రత్న చషకం, ఒక రత్నాల పాత్ర ఉన్నది. ఈ రత్నాల పాత్రకి రత్నాలు తాపడం చేయబడి ఉంటాయి, నవరత్నములు తాపడం చేయబడిన బంగారంతో తయారు చేయబడిన గిన్నె. ఈ గిన్నె నిండా తుమ్మెదలు ఉన్నాయట. తుమ్మెదలు ఎప్పుడుంటాయి చెప్పండి? ఎక్కడ తేనె ఉంటే అక్కడ తుమ్మెదలు ఉంటాయి. అంటే అమ్మవారి చేతిలో ఓ రత్నాల గిన్నె ఉంది, ఆ గిన్నెలోకి తుమ్మెదలు వస్తున్నాయంటే ఈ గిన్నె నిండా ఏముందన్నమాట? తేనె ఉన్నది, మధువు ఉన్నది. మధువు ఉన్నప్పుడే దాని నిండా తుమ్మెదలు వచ్చి వాలతాయి. తామర పువ్వు మీద తేనె ఉంటుంది కాబట్టి తేనెటీగలు ఆ తుమ్మెదలు వాలతాయి. అమ్మవారు తేనె పాత్రని పట్టుకుందని అర్థం, మధు పాత్ర పట్టుకున్నది. మధువు అంటే తేనె. ఈ మధ్యన ఒక మహానుభావుడు దేవీ భాగవతాన్ని అనువాదం చేసి, మహాపండితుడు, అమ్మవారు చేతిలో మద్యపాత్ర పట్టుకుంది, మద్యం తాగిందన్నాడు. ఆయనకి తాగడం అలవాటు కాబట్టి అమ్మకు కూడా మద్యం అంటగట్టేశాడు. మనకి ఏది ఇష్టమైతే దాన్ని ఇతరులకు అంటగట్టడం మహాపాపం. అమ్మ దగ్గర మధుపాత్ర ఉంది అంటే వీడు తాగే బెల్ట్ షాపుల్లో ఉన్న మధువ, అది నిజానికి మద్యం వీళ్ళనేది. కానీ అమ్మ దగ్గర ఉన్నది తేనె, అపూర్వమైన ఆసవం, పుష్పాసవం, అది అత్యంత పవిత్రమైనది. అది అమ్మ ఒక్క చుక్క ఇస్తే అది తాగిన భక్తులకి నిరంతరం ఉత్సాహం, ఆరోగ్యం, యౌవనం వస్తుంది, వాడికి వార్ధక్యం రాదు. అది మధుపాత్ర. మధు యావత్ పిబామ్యహం అంటే ఈ తేనేని అర్థం అన్నమాట. అది మనకు అర్థమవుతుందో లేదోనని అళిపూర్ణ అన్నారు వేదవ్యాసుల వారు. తుమ్మెదలు అందులో చేరతాయి. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక గిన్నె నిండా మద్యం పోయండి, ఆ మద్యం ఉన్న పాత్రలోకి ఒక్క తుమ్మెద వస్తుందా? అదే తేనె పెట్టండి, తేనెలోకి ఓ గింజుకుంటూ వచ్చేస్తాయి తుమ్మెదలు. కావాలంటే కాశీ నుంచి అయోధ్య వెళ్ళేటటువంటి మార్గంలో చూడండి, తేనె పాత్రలున్న చోటల్లా చక్కగా ఝంకారం చేస్తూ తుమ్మెదలు వస్తాయి. ఉత్తర భారత్లో ఈ తుమ్మెదలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలాంటి తుమ్మెదల్ని మనం కాశీక్షేత్రంలో చూడవచ్చు. అక్కడ మధుపాత్రల్లోనూ, తామర పువ్వుల్లోనూ, ఇంకా రకరకాల పుష్పాల్లోనూ నిరంతరం తుమ్మెదలు తిరుగాడుతూ ఉంటాయి, ఝంకారం చేస్తూ ఉంటాయి. కాబట్టైనా మనం అందులో ఉన్నది తేనె, మద్యం కాదని గ్రహిస్తామని అళిపూర్ణ రత్న చషకము అని చెప్పారన్నమాట. ఒక దాంట్లో ఎర్ర కలువ, ఒక దాంట్లో రత్నాల పానపాత్ర ధరించింది. ఇంకా ఆ తల్లి కాళ్ళకి గజ్జెలున్నాయి. స్త్రీలు పూర్వకాలంలో కాళ్ళకి పట్టాలని పెట్టుకునేవారు. పూర్వం ఆడవాళ్ళు అంటూ ఉండేవారు కదా, అందుకని వాళ్ళు చీరలు కట్టుకోవడం, చీర కట్టుకుని మంచి జుట్టు వెనకాతల జడ కింద వేసుకుని, జడలో పువ్వులు పెట్టుకుని, ముఖానికి ఇంత కుంకుమ పెట్టుకుని, ఏది స్టిక్కులు పెట్టుకోకుండా ఉండేవారు. వాళ్ళందరి కాళ్ళకి కూడా గజ్జెలు ఉండేవి. ఆ గజ్జెలు కూడా బంగారంతో తయారు చేసుకునేవారు పూర్వం. ఈ మధ్యకాలంలో బంగారం రేటు ఎక్కువైపోవడం వల్ల ఓ 200-300 ఏళ్ల నుంచి విదేశీయులు మన మీద పడి బంగారం అంతా కొట్టేశారు. దాంతో బంగారం తగ్గిపోయింది. అందుకని మగవాళ్ళు బంగారం కొనలేక అన్యాయం చేసి ఆడవాళ్ళకి, ఆడవాళ్ళు బంగారం కాళ్ళకి పెట్టుకోకూడదట, వెండే పెట్టుకోవాలట అన్నారు. ఇది మగవాళ్ళు కొంతమంది చేసిన కుట్ర. అంతేగాని ఆడవాళ్ళు బంగారం కాళ్ళకి పెట్టుకోకూడదని ఎక్కడ లేదు. కాళ్ళకి బంగారపు పట్టీలు పెట్టుకుంటే లక్ష్మీదేవి వారికి గృహయోగం ఇస్తుంది అని అనఘాదేవి కథ, దత్తాత్రేయ చరిత్ర మార్కండేయ పురాణంలో ఉంటుంది. చూడండి, కావాలంటే పాదాలలో చేరితే అటువంటి వాళ్ళకి సకల సుఖాలు ఇస్తుంది. ఇది చెప్పానని మగవాళ్ళు బాధపడకండి, డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే కొనండి. అలాగే మగవాళ్ళని ఆడవాళ్ళు కూడా, గురువుగారు చెప్పారు కదా, ఈ క్షణమే వదారుకు వెడదాం, బంగారంతో పట్టీలు చేయిద్దామని గొడవ చేయకుండా ఇంట్లో డబ్బు ఉన్నప్పుడు బంగారంతో చేయించుకోండి. బంగారం లేనప్పుడు దొంగ బంగారాలు ఎలాగో ఉండనే ఉన్నాయి. ఈ మధ్యన రోల్డ్ గోల్డ్లు చాలా వచ్చాయి, వాటితో చేయించుకోండి. కానీ పూర్వం బంగారానికి కొరత ఉండేది కాదు కనుక సువర్ణముతో తయారు చేసినటువంటి ఆభరణాలు కాళ్ళకి ధరించేవారు. నూపురములు అంటారు వాటిని. అమ్మవారు అలాంటి నూపురములు ధరించింది. వాటికి చిన్న చిన్న మువ్వలు, గంటలున్నాయి. అమ్మ కదిలినప్పుడల్లా ఈ కాలికొన్న గజ్జెలు కదిలి అవి గణ గణ గణమని అందమైన శబ్దం చేస్తున్నాయి. అటువంటి నూపుర ధ్వని కలిగినటువంటిది అమ్మ. అటువంటి జగన్మాతకి భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తున్నారు దేవతలు. అటువంటి అమ్మకి నమస్కారము. అమ్మని అద్భుతంగా వర్ణించి స్తోత్రం చేస్తున్నారు. జై జగదీశ్వరి, జగదంబ విశ్వేశ్వరి పాహి అంటున్నారు. ఆ రూపాన్ని చూచి దుర్గమాసురుడి భటులు వణికిపోయారు. అమ్మ అంత అందంగా ఉందా? ఆ అందాన్ని చూచి దేవతలు ఋషులు స్తోత్రం చేస్తున్నారు, వాళ్ళు పులకిస్తున్నారు. కానీ అందం మాత్రం రాక్షసులకి భయం కలిగించింది. ఒక వ్యక్తి శత్రువైతే వాడు ఎంత అందంగా ఉన్నా సరే మనకి భయమే కలుగుతుంది. పాపాత్ములకి అమ్మ రూప భయంకరంగా ఉంటుంది, పుణ్యాత్ములకి అందంగా ఉంటుంది. ఒక ఆయన ఉన్నాడు, ఆయన బాగా సంపాదిస్తే ఇంట్లో పెళ్ళం పెట్టలు సంతోషిస్తారు. పక్క వాళ్ళు ఏడవరు మరి, ఎందుకంటే అయ్యో వాడు సంపాదిస్తున్నాడని. అలాగే అమ్మ దగ్గర పుణ్యం అనే సంపాదన ఉన్నది. పాపాత్ములైన రాక్షసులకి పుణ్యం ఏమాత్రం ఇష్టం ఉండదు. అందుకే పరమ దుర్మార్గులు గనక, లోక కంటకులు గనక రాక్షసులు భయపడ్డారు. దేవతలు మునులు అమ్మ రూపాన్ని చూచి సంతోషించి ప్రశంసించారు. ఇప్పుడు ఈ రాక్షసులు పరుగు పరుగున దుర్గముడి దగ్గరకు వచ్చారు. ఓ హిరణ్యాక్షుని మనుమడ, రురుపుత్ర దుర్గమాసుర, భయంకరమైన ఒక స్త్రీని చూశాం మేము. ఆవిడ అందంగా ఉంది, కానీ అందంలో ఏదో తెలియని భీకరత్వము ఉన్నది. పాము నెత్తి మీద అందున మామూలు పావు కదా, ఒక నల్ల త్రాచుపావు, పెద్ద త్రాచుపావు ఉంది. ఆ త్రాచుపావు నెత్తి మీద విలువైన మణి ఉన్నది. మణి ఎంత గొప్పదైనా అది భయంకరమైన విషసర్పము యొక్క పడగ మీద ఉంది. కనుక ఆ మణిని చూస్తే మనకు భయమే. మణి గొప్పదే, విలువైందే, కానీ అది ఎక్కడుంది? పావు పడక మీద ఉంది. కాబట్టి ఆ మణి వల్ల మనకేం ఉపయోగం? పణి పణమున నుండు మణినేమి లాభంబు. పణి యొక్క పణం మీద ఉన్న మణి మనకి ఏ లాభము ఇవ్వదు. పైగా భయంకరమైనది అది. ఆ మణి మీద ఆశతో పావు దగ్గరికి వెళ్ళామంటే బుస్సును కాటేస్తుంది, ఒక దెబ్బకి చచ్చిపోతాం. అలాంటి ఒక సుందరిని చూచాం, ఆవిడ అందంగా ఉంది, కానీ ఆవిడ చేతులు, ఆవిడ ఆయుధాలు, ఆవిడ పరాక్రమం, ఇవి మాకు భయాన్ని గొలుపుతున్నాయి. బహుశా దేవతలు ఋషులు కలిసి ఎవరో ఒక స్త్రీని సృష్టించి నిన్ను నాశనం చెయ్యాలనుకుంటున్నారేమో అని మేము అనుకుంటున్నాం. ఏమైనా ఆ స్త్రీ ఇటు అందంతో కూడిన భీకరత్వంతో ఉంది, బీభత్స సౌందర్యం, భయంకర సౌందర్యం అది, భయద సౌందర్యం అది అన్నారు వాళ్ళు. ఇంతలో ఒకడు లేచి, దుర్గమాసురా, నువ్వు చాలా కాలం క్రితమే బ్రహ్మని మెప్పించి వరాలు పొందావు, పరాక్రమవంతుడివి, అంత తేలిగ్గా చావు లేనివాడివి. ఇంతకాలం అయ్యింది, ఇంత సామ్రాజ్యం స్థాపించావు, సంపదలున్నాయి, కీర్తి ఉంది, కానీ పెళ్ళి మాత్రం చేసుకోలేదు. వాళ్ళు అన్నమాట కొంచెం జాగ్రత్తగా ఉన్నారు, వీడు దుర్వ్యసన పరాయణుడు, కానీ పెళ్ళి మాత్రం చేసుకోలేదట వాడు. సకల వ్యసనములతో తిరిగిన అథారిటీగా నీకంటూ ఒక ధర్మపత్ని లేదు. మేము నీకు సలహా ఇస్తాం, వింటే మంచిదేమో అని మాకనిపిస్తున్నది. నువ్వా అరివీర భయంకరుడివి, శత్రువుల పాలిటి భయంకరుడివి, అక్కడున్నావిడ కూడా పరాక్రమశాలిని, ఆవిడ సౌందర్యవతి, నువ్వు కూడా నల్లని అందం కలిగిన వాడి, బొగ్గు మొక్కకి నీకు పెద్ద తేడా లేదు. అక్కడ ఆవిడ చంద్రబింబం లాంటి ముఖంతో ఉంది, మీ ఇద్దరూ భార్యాభర్తలైతే ఎంత బాగుంటుందో, ఇటు నలుపు అటు ఎరుపు, ఆహాహాహా, మీ ఇద్దరిని పక్కపక్కన పెట్టి చూస్తే మాకు ఏదో తెలియని ఆనందమే కలుగుతున్నది. నువ్వు ఆవిడని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? నీ పరాక్రమమునకు ఆ స్త్రీ పరాక్రమం కూడా తోడైతే ముల్లోకాలు ఏలవచ్చు కదా అని ఒకటి సలహా ఇచ్చాడు. ఇదేదో బాగానే ఉంది, ఆవిడ ఎలా ఉంటుందో ఏమిటో చూస్తానని దుర్గమాసురుడు మంచి రథమెక్కి, 1000 పిశాచపు గాడిదలు పుంచిన రథమెక్కి సైనికుల్ని వెంట పెట్టుకుని హిమాలయ పర్వతం దగ్గరకు వచ్చాడు. దుర్గముడు రథం ఎక్కుతాడు, వాడికి కూడా ఒక రథం ఉంది. రథానికి సాధారణంగా గుర్రాలు కడతారు, కానీ వీడు దుర్మార్గుడు గనక, హిరణ్యాక్షుడి మనవడు గనక, వీడు 1000 పిశాచాలను పట్టుకొచ్చి ఆ పిశాచాలని గాడిదలుగా మార్చి ఈ గాడిదలు కట్టిన రథం ఎక్కి బయలుదేరేవాట. పిశాచపు గాడిదలు అనమాట. పిశాచకరయుక్తమశ్చ అని సంస్కృతంలో వ్యాసుల వారు చెప్పారు. పిశాచకరములతో కూడినటువంటి రథం అది అనమాట. అంటే గాడిదల రూపం ధరించిన పిశాచములు 1000 ఈ రథాన్ని ఈడ్చుకుంటూ పోతున్నాయి. ఆ రథమెక్కి ఆయుధాలు ధరించి రాక్షస సైన్యాన్ని వెంట పెట్టుకొని అమ్మవారున్న స్థలానికి వచ్చాడు. అక్కడ దేవతలంతా భక్తి శ్రద్ధలతో జై జగదంబ, పాహి జగన్మాత, పరమేశి అని స్తోత్రం చేస్తున్నారు. వీడు తెల్లబోయి, ఓ సుందరి, కాశిత్వం కళ్యాణి దైవీవా మానుషీచవా, సుందరి నీ లావణ్యం, నీ శరీర సౌందర్యం నన్ను ఆకర్షిస్తోంది. నేను చాలామంది స్త్రీలను చూశాను, వారెవ్వరిలోనూ నీకున్న అందం లేదు, నీవు పరమసుందరివి, నీవెవరవు. నిన్ను చూస్తే శుభములు ఇచ్చేటటువంటి స్త్రీగా కనపడుతున్నావు. కొంతమంది ఇళ్లలోకి అడుగు పెడితే అప్పటి నుంచి ఆ గృహస్థుడి జాతకం బాగుపడుతుంది, కొంతమంది పెళ్ళయ్యాక వాళ్ళ ఆవిడ ఇంట్లో కాలు పెడితే వాడి జాతకం మారిపోతుంది, వాడికి ధనం వస్తుంది, కీర్తి వస్తుంది, ఆరోగ్యం అన్నీ బాగుంటాయి. కొంతమంది పెళ్ళయ్యాక ఆడవాళ్ళు కొంపలోకి అడుగు పెడితే ఇక మళ్ళీ ఆ ఇళ్ళంతా అట్టుడిగిపోయినట్టు అయిపోతుంది, వాడు కోలుకోడు. నీ పాదం శుభపాదం, పవిత్ర పాదం, శ్రీచరణం అని నాకు అనిపిస్తోంది. నేను ఇంతవరకు పెళ్ళి మాత్రం చేసుకోలేదు, ఇప్పుడు వివాహం చేసుకోవాలనిపిస్తోంది. ఎందువల్ల? నీ సౌందర్యం చూడడం వల్ల. నీవు జగదేక సుందరివి, నేను మహావీరుణ్ణి, మనిద్దరం వివాహితులమైతే, దంపతులమైతే నా పరాక్రమం నీ సౌందర్యం వల్ల ఈ ప్రపంచం అంతా ఏలొచ్చు. పైగా మనకి పుట్టే పిల్లలకి నా పరాక్రమం నీ అందం వస్తే ఇంకా బాగుంటారు అనగానే అమ్మ చిరునవ్వు నవ్వి, ఒరే అంత బాగానే ఉంది కానీ నిజంగా నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను అనుకో, నా అందం బదులు నీ అందం, నా దిక్కుమాలిన పరాక్రమం వస్తే ఏమవుతారు వాళ్ళు, అది కూడా ఆలోచించు. ఇక నీకు పెళ్లి కావాలనే కోరిక ఉన్నది, నాకేం పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం లేదు. కాకపోతే నేను ఒక వ్రతం పట్టాను. ఏమిటా వ్రతం? యుద్ధరంగములో నన్ను ఓడించిన వాడిని మాత్రమే పెళ్లి చేసుకుంటాను, ఇది నా నియమం. నువ్వు ఈ రథం మీదెక్కి ధనుస్సు, కత్తి, గద, సోలం, ఖట్వాంగం, ఖట్వాంగం అంటే మంచం కూడనమాట, ఇనుముతో తయారు చేసిన మంచం కోళ్లతో కూడా కొట్టుకునేవారు పూర్వం, ఇలాంటి ఆయుధాల్లో ఏదో ఒక ఆయుధం ధరించి నాతో యుద్ధానికి రా, నన్ను ఓడించవనుకో నేను నీకు దాసిని అవుతాను. నువ్వు ఓడిపోయావనుకో ఇక నువ్వు దాసుడు అయ్యే అవకాశమే లేదు, నీ శిరస్సే తెగిపోతుంది. మూర్ఖుడా, సమస్త లోకాలలో ఉన్న వేద విద్య అంతా లాగేసుకుని వీళ్ళు ఎవరి దగ్గర మంత్రాలు లేకుండా చేసి వీళ్ళకి తిండి లేకుండా చేసి నాశనం చేస్తావా? లోకద్రోహి, నీకు నా చేతిలో మరణం తప్పదు, రణమో మరణమో తేల్చుకో అన్నది. వాడు చిరునవ్వు నవ్వాడు, కోపం రాలేదు, ఎందుకంటే ఆవిడ సౌందర్యం వాడిని ఆకర్షిస్తోంది. అందుకని సుందరి ఇంకొక్కసారి ఆలోచించు, నువ్వేమిటి, యుద్ధం చేయడం ఏమిటి, నీ చేతులు తామర పువ్వు రేకుల్లో ఉన్నాయి, గులాబీ రేకుల్లో ఉన్నాయి, మెత్తని పువ్వు రేకుల్లో ఉన్న చేతులతో ధనుస్సు పట్టుకోగలవా, బాణం ఎక్కువ పెట్టగలవా, వెయ్యగలవా? ఎక్కువ పెడితే నీ చేతులు కందిపోవు. పోని, నువ్వేదో కష్టపడి నా మీద బాణం వేసినా ఆ బాణాలు నేను ఖండించి నీ మీద బాణాలు వెయ్యాలి, ఎందుకంటే యుద్ధం జరిగాక శత్రువు మీద బాణం వెయ్యాలి గనక. నేను నీ ముఖం నిండా బాణాలు కొడితే బంగారం లాంటి నీ ముఖం, అందమైన నీ ముఖం కందిపోదా? బాగా పాడైపోయిన మొండైపోయిన బ్లేడుతో గడ్డం గీసుకుని దిక్కుమాలాడి గడ్డంలా అయిపోదు నీ ముఖం నా బాణం దెబ్బలకి? కాబట్టి నా మాట విను, కన్యా నీవేడ రణరంగ గమనమేడా. కన్యామణి, నీవేమిటి యుద్ధరంగంలో గడుగు పెట్టడం ఏమిటి? నా మాట విను, చక్కగా మనం దంపతులు అవుదాం, సుఖంగా ఉందాం అనగాని ఏం చెయ్యనరా దుర్గమా, నేను ప్రతిజ్ఞ చేశాను, ప్రతిజ్ఞ చేశాక అందులోంచి బయటికి రాకూడదు. ఒకసారి ఒక పని చేస్తామన్నామంటే ప్రాణం పోయినా ఆ పని చెయ్యవలసిందే. మహాత్ములు ఏమంటారు, మాట ఇచ్చే ముందే ఆలోచిస్తారట. ఒక పని చేసే ముందు ఈ పని చెయ్యగలనా లేదా అని ఆలోచించి ఆ పని చెయ్యడానికి సంకల్పించేవాడిని మహాత్ముడు అంటారు. ఒకసారి పని మొదలు పెడితే ఉత్తములు ప్రాణం పోయినా ఆ పని చెయ్యకుండా వెనక్కి రారు. అధములు ఏ పని చెయ్యరు. మనుషులు మూడు రకాలు గుర్తుపెట్టుకోండి, అధములు, మధ్యములు, ఉత్తములు. అందులో అధములు మనం ఎక్కడ చేస్తాం అని అసలు ఏ పని చేయరు. వాడికి ఏం చెప్పండి, వాడేం చేయలేడు. ఒరే పద్యం చదువుతావా, మనం ఎక్కడ చదువుతాం పద్యం మేస్టారు. పరీక్ష రాస్తావా, మనం ఎక్కడ రాస్తామండి. అన్నం తింటావా, మనం ఎక్కడ తింటామండి. అదే నన్ను కూడా కలుపుకుంటాడు అనమాట. వాడు నాకు ఒక మిత్రుడు ఉండేవాడు, వాడు ఎప్పుడు నాతో కలిసి ఇంచుమించుగా ఇంటర్మీడియట్ వరకు చదివాడు. వాడు మనం ఎక్కడ ఎంత వేసవుతాం గురువు గారు అని వాడు చిన్నప్పుడు గురువు గారు అనేవాడు. అరే మనం ఎక్కడ, నన్ను ఎందుకు కలుపుతావురా, నువ్వు పేసవకపోతే పేసవకపోయావు, నేను గ్యారంటీగా పేసవుతానరా బాబు, నేనేదో ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ ఇవ్వాలి నా కోరిక, అందువల్ల నన్ను కలపకరా అంటే మనలో మనమాట, మనం ఎక్కడండి, మళ్ళీ మనమే. యావజ్జీవితం కొంతమంది అంతే, వాళ్ళు ఏ పని చేయలేరు. రాత్రి 9 దాటితే బయటికి రాకుండా 8 పడుకుని శుభ్రంగా నిద్రపోతారు. ఏదో ఈ పురాణం జరుగుతున్న 4 రోజులు వస్తారు తప్ప, లేకపోతే 8 అయ్యేసరికి సీరియల్స్ చూసుకుంటూ హాయిగా ఇంత ఫోన్ చేసి ఇంత పెరుగు తాగి హాయిగా పడుకుంటే ఇంక జీవితంలో వాడు ఏం పైకి వస్తాడు. నిత్యం కృషియవలుడు అవ్వాలి, కష్టపడాలి, ఏ పనైనా చేస్తామనే ఒక ధైర్యం కావాలి. అలా కాకుండా మనమేం చేస్తామంటే ఇంక వాడు ఏం చేయలేడు. కాబట్టి అధములు అసలు ఏ పని తలపెట్టరు, వాళ్ళ జీవితంలో ఏ పని చేయరు. ఆ దరిద్రపు జన్మ అనవసరం అనుకోండి, ఇక ఎక్కువ మంది మధ్యములు అవుతారు. మధ్యములు అంటే ఏమిటి, అన్నిటికీ సై అని దిగుతాడు అనమాట. ఏ పని చెప్పినా నేను చేసేస్తానంటాడు, సగం మొదలు పెట్టాక హై బాబోయ్ నా వల్ల కాదని డ్రాప్ అయిపోతాడు. మిడిల్ డ్రాప్ వీడు, మధ్యలో పని ఆపేస్తాడనమాట. సగం చేసి చేయకుండా ఉంటే ఉపయోగం ఏమిటి? అలాంటి మధ్యములు ఎక్కువ మంది ఉంటారు. అంటే ఓ పని చేసే ముందు ఇది చెయ్యగలమా లేదా అని ఆలోచించకుండా పని చేయడం మొదలుపెట్టి మధ్యలో చెయ్యలేక చేతులు ఎత్తేస్తారు. అది ఇంకా ప్రమాదం అండి. అసలు చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ సగంలో వదిలేస్తే ఎంత ప్రమాదం అది. కాబట్టి మధ్యములము కాకూడదు, ఇక ఉత్తములం కావాలి. ఉత్తములంటే పని చేసే ముందే ఆలోచిస్తారు. నవాహం అనే పేరుతోటి ఒక 9 రోజులు పద్మాకర్ గారి చేత ఉపన్యాసం చెప్పించాలి. ఈ పని నేను చేయగలనా లేదా అని బాగా ఆలోచించుకున్నాడు చంద్రపాటి కృష్ణ. ఆలోచించాక ఇంకా వెనకడుగు వెయ్యలేదు. ఆయన ఎంత కష్టపడ్డాడో 1 కాలంగా కృషి చేస్తే ఇప్పటికీ నవాహం పూర్తయింది. ఇది ఉత్తమ లక్షణం అంటారు. అంటే పని మొదలు పెడితే అవి తీరాల్సిందే. మనకెక్కడవుతుంది అనుకుని ఆపేస్తే ఈ నవాహం ఉందా మరి? వేళ నవాహము లేదు, అహము లేదు, వాడు మోహం మిగులుతుంది చివరికి. కాబట్టి ఉత్తములు ఎలా ఉండాలి, పనిని ఆలోచించి చెయ్యగలమో లేదో బేరీజు వేసుకుని, ఒకవేళ పని మొదలుపెట్టాక కష్ట నష్టాలు ఉంటే వాటిని తట్టుకుని ఆ పని మొదలుపెట్టాలి. మొదలుపెట్టాక మాత్రం పూర్తి చేసి తీరవలసిందే. అది ఉత్తమ లక్షణం. కాబట్టి నేను అధమురాలిని కాదు, మధ్యమురాలిని కాదు, ఉత్తమ స్థాయికి చెందిన దానిని, నన్ను జయించిన వాడిని మాత్రమే పెళ్లి చేసుకుంటానని శపథం చేశాను. ఆ శపథం పూర్తయితేనే పెళ్లి చేసుకుంటాను. రారా యుద్ధానికి అన్నది నీ కర్మ అన్నాడు. వాడు ఘోర యుద్ధం చేశాడు. అమ్మవారి చేతిలో మొత్తం దుర్గమాసురుడి యొక్క సైన్యం అంతా చచ్చిపోయారు. అప్పుడు అమ్మవారు ఈ దుర్గమాసురుడి సైన్యాన్ని చంపడానికి తన శరీరము నుంచి అసంఖ్యాక శక్తుల్ని సృష్టించిందిట. బాల, బగళ, తారిణి, జృంభణి, తులజాదేవి, భవాని, కాలభైరవి, మహాభైరవి, త్రిపుర సుందరి, హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి, కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లెన్నే, భేరుండే, వహినివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరితే, కులసుందరి, నిత్యే, నీలపతాకే, విజయే, సర్వమంగళే, జ్వాలామాలిని, చిత్రే, మహానిత్యే, పరమేశ్వర పరమేశ్వరి, మిత్రేశమయ్యి, షష్ఠీశమయ్యి, ఉడ్డీశమయ్యి, చర్యానాథమయ్యి, లోపాముద్రామయ్యి, అగస్త్యమయ్యి, కాలతాపనమయ్యి, ధర్మాచార్యమయ్యి, ముక్తకేశీశ్వరమయ్యి, దీపకళానాథమయ్యి, విష్ణుదేవమయ్యి, ప్రభాకర దేవమయ్యి, తేజోదేవమయ్యి, మనోజదేవమయ్యి, కళ్యాణదేవమయ్యి, వాసుదేవమయ్యి, రత్నదేవమయ్యి, శ్రీరామానందమయ్యి, అణిమాసిద్ధే, లఘిమాసిద్ధే, గరిమాసిద్ధే, మహిమాసిద్ధే, ఈశిత్వసిద్ధే, వశిత్వసిద్ధే, ప్రాకామ్యసిద్ధే, భుక్తిసిద్ధే, ఇచ్ఛాసిద్ధే, ప్రాప్తిసిద్ధే, సర్వకామసిద్ధే, బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండే, మహాలక్ష్మి, సర్వసంక్షోభిణి, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వవశంకరి, సర్వరంజని, సర్వోన్నాదిని, సర్వార్థసాధికే, సర్వసంపత్తిపూరణి, సర్వమంత్రమయ్యి, సర్వద్వంద్వక్షయంకరి, సర్వసౌభాగ్యదాయక చక్రస్వామిని, సంప్రదాయయోగిని, సర్వసిద్ధిప్రదే, సర్వసంపత్ప్రదే, సర్వప్రియంకరి, సర్వమంగళకారిణి, సర్వకామప్రదే, సర్వ దుఃఖ విమోచని, సర్వ మృత్యుప్రశమని, సర్వ విఘ్న నివారిణి, సర్వాంగసుందరి, సర్వసౌభాగ్యదాయిని, సర్వార్థ సాధక చక్రస్వామిని, కుళోత్తీర్ణ యోగిని, సర్వజ్ఞే, సర్వశక్తి, సర్వైశ్వర్యప్రదాయిని, సర్వజ్ఞానమయి, సర్వవ్యాధి వినాశిని, సర్వాధారస్వరూపే, సర్వపాపహరే, సర్వానందమయి, సర్వరక్షాస్వరూపిణి, సర్వరక్షాకర చక్రస్వామిని, నిగర్భయోగిని, వశిని, కామేశ్వరి, మోదిని, విమలే, అరుణే, జయిని, సర్వేశ్వరి, కౌళిని, సర్వరోగహర చక్రస్వామిని, రహస్యయోగిని, బాణిని, చాపిని, పాశిని, అంకుశిని, మహాకామేశ్వరి, మహావజ్రేశ్వరి, మహాభగమాలిని, సర్వసిద్ధిప్రద చక్రస్వామిని, అతి రహస్యయోగిని, శ్రీశ్రీ మహాభట్టారికే సర్వానందమయ చక్రస్వామిని, పరాపర రహస్యయోగిని, త్రిపురే, త్రిపురేసి, త్రిపుర సుందరి, త్రిపురవాసిని, త్రిపురాశ్రీ, త్రిపురమాలిని, త్రిపురాసిద్ధే, త్రిపురాంబా, మహాత్రిపుర సుందరి, మహామహేశ్వరి, మహామహారాజ్ఞి, మహామహాశక్తే, మహామహాగుప్తే, మహామహాజప్తే, మహామహానందే, మహామహాస్కంధే, మహామహాసి, మహామహాశ్రీ చక్రనగర సామ్రాజ్ఞి, నమస్తే, 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 నమః. దేవతల శక్తుల్ని ఇలా స్తోత్రం చేశారు. మొత్తం 32 కోట్ల శక్తులు పుట్టేట అమ్మవారి శరీరం నుంచి. అందులో కొన్ని శక్తుల పేర్లు మీకు చెప్పాను. 32 కోట్ల పేర్లు చెబుతాను నేను, కానీ మీకు వినడానికి కనీసం 5000 సంవత్సరాలు ఆయు ఉండాలి. 5000 సంవత్సరాలు అయితే కానీ 32 కోట్ల శక్తుల పేర్లు చెప్పడానికి నాకు టైం చాలదు, మీకు చాలదు. కావాలంటే చూడండి, మీరు 32 కోట్ల పేర్లు వరుసగా చెప్పాలి, అవునా? రోజు పొద్దున్నది సాయంకాలం దాకా చెబితే ఒక 5000 సంవత్సరాలు మీకు ఆయువు ఉంటే ఖచ్చితంగా పూర్తవుతుంది. మీరు నాకు 5000 ఆయువు, మీరు 5000 సంవత్సరాలు ఆయువు పొంది ఎదురుగుండా కూర్చోండి, నేను గ్యారంటీగా చెబుతాను. అది అమ్మ అనుగ్రహం. అన్ని శక్తులు పుట్టి ఆ శక్తులు కూడా, ఒకటి పెద్ద పెద్ద కోరలతో, ఒకటేమో అనేక వికృతమైనటువంటి హస్తాలతో, ఒకటి గాడిద ముఖంతో, మళ్ళీ ఒకటేమో గుర్రపు ముఖంతో, ఒకటేమో ఏనుగు ముఖంతో, ఇలా రకరకాల ముఖాలతో, విచిత్ర వదనాలతో, అగ్నిజ్వాలల వంటి ఆకారాలతో ఆ శక్తులు పుట్టి మొత్తం దుర్గమాసురుడి సైన్యమంతా అలా నోరు తెరిచి మింగేశారిట. నోరు తెరిచి దుర్గముడి యొక్క సైన్యం మింగుతూ ఉంటే చూడడానికి ఎలా ఉందో తెలిసినా, చంటి పిల్లవాడు మెత్తని శనాపప్పున వెళ్ళినట్టుగా ఉందన్నమాట. బఠానీలు తిన్నట్టు తినేశారు వాళ్ళు. దాంతో మొత్తం దుర్గముడి యొక్క సైన్యం అంతా నాశనం అయిపోయింది. అమ్మ తలుచుకుంటే అంత అండి. దుర్గముడు ఇప్పుడు ఏకాకిగా మిగిలాడు. వాడు తెల్లబోయి ఇంతమంది ఆడవాళ్ళని సృష్టించుకుని, ఈ పిశాచాలను సృష్టించుకుని నా సైన్యం నాశనం చేయడం పెద్ద గొప్ప, నువ్వు ఒక్కదానివి అయితే నిన్ను జయించేవాడు అన్నట్టు. మళ్ళీ వీడు అన్నమాట ఏమిటో తెలుసా, నువ్వు ఒక్కదానివి అయితే నేను నిమిషంలో నేను జయించగలిగేవాడిని, నువ్వు ఇంతమంది ఆడవాళ్ళని దండోరా వేసి తీసుకొచ్చావు, సైన్యాన్ని పట్టుకొచ్చావు, దండుతో వచ్చావు, లేకపోతే మల్లె చెండుతో నిన్ను పడగొట్టేవాణ్ణి అనగానే ఆవిడ నవ్వి ఏకైవాహం స్థితాం యత్ర ద్వితీయా కా మమాపరా. ఒరే దుర్గమా, నేను చాలామందికి ఇంత కనపడుతున్నానా నీకు? నా వెనక చాలామంది అండగా ఉన్నారా? నాకు బోలెడు సైన్యం ఉన్నారా? ఓరి పిచ్చాడా, అది నీ భ్రమ. ఏకైవాహం స్థితామ్యత్ర, నేను ఇక్కడ ఒక్కదాన్నే ఉన్నాను. ఐఆమ్ ది ఓన్లీ లేడీ హియర్, నేను ఒక్క స్త్రీనే. ఇంకా నేను కాకుండా రెండో వాళ్ళు లేరు. వీళ్ళంతా నీకు రెండో వాళ్ళ కింద కనబడుతున్నారు కదా, చూడు అనగానే ఈ మొత్తం 32 కోట్ల శక్తులు టిక్ 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 అని అమ్మవారి శరీరంలో ప్రవేశించారట. మొత్తం వాళ్ళంతా అమ్మలో లీనమైపోయారు. ఇప్పుడు అమ్మ ఒక్కతే మిగిలింది. మళ్ళీ అది అమ్మ మహిమ. తలుచుకుంటే శరీరము నుంచి శక్తులు పుడతాయి, మళ్ళీ శక్తులు అమ్మలో కలిసిపోతాయి. నదులు బయటకొచ్చి సముద్రంలో కలిసిపోయినట్టుగా సముద్రంలో కలిసిపోయాక ఇక నదులు కనపడవు. అలాగే మొత్తం శక్తులన్నీ అమ్మలో కలిసిపోగానే వాడు తెల్లబోయి, ఇదేం మాయరా బాబు, ఇన్ని శక్తులు ఆవిడ శరీరం నుంచి మహావేగముగా పుట్టుకొచ్చాయి, మళ్ళీ అమ్మలో కలిసిపోయాయి. ఇదేదో అసాధారణ శక్తి, అపారమైన శక్తి, పరాశక్తి అనుకున్నాడు వాడు. అప్పుడు అమ్మవారు చక్రం విడిచిపెట్టింది. ఆ చక్రం 1000 అంచులు కలిగినది. కత్తికి అంచులుంటాయి, అలాంటి అంచులు 1000 అంచులు ఉన్నాయట ఆ చక్రమునకు. అటువంటి సహస్రారములు కలిగిన, మంచి 1000 అంచులు కలిగిన, పదునైనటువంటి అంచులు కలిగిన ఆ చక్రం గిర్రును తిరుగుతూ వచ్చింది. అవక్ర పరాక్రమంతో నీచక్రముడైన దుర్గమాసురుడి తల క్షణంలో నరికవతలు పారేసింది ఆ చక్రం. ఒక్క దెబ్బకి వాడి తల తెగి కింద పడిపోయింది. వాడి శరీరంలో నుంచి ఒక అగ్నిజ్వాల బయటకు వచ్చింది. అది అంతుంది, బొటన వేలంతుంది, అంగుష్ట ప్రమాణం. దుర్గమాసురుడు చచ్చిపోయేటప్పుడు వాడి బొటనవేలు ఎంత ఉందో ఆ బొటనవేలంతా ఒక జ్యోతి, అగ్నిజ్వాల, ఎర్రని కాంతితో వెలిగిపోతూ వాడి మొండెంలోంచి బయటకు వచ్చింది. వాడి తల తెగి కింద పడగానే మొండెం మిగిలిందిగా, ఆ మొండెం పైభాగంలో నుంచి అగ్ని బయటకు వచ్చింది. ఆ అగ్ని దేవతలు ఋషులు అందరూ చూస్తూ ఉండగా అమ్మవారి శరీరంలో కలిసిపోయింది. అంటే వాడి ప్రాణం ఆ అగ్ని రూపంలో, జ్వాల రూపంలో, జ్యోతి రూపంలో అమ్మలో కలిసిపోయింది. ఇక్కడ మనకు అనుమానం రావాలి, వాడు పరమ దుర్మార్గుడు, లోకములో వేదములు లేకుండా చేశాడని నిన్నటి రోజులో ప్రారంభంలో చెప్పాను. లోకంలో ఎంతోమంది చావుకి మూలకారకుడయ్యాడు, కరువు కాటకాలు కల్పించాడు. మూర్ఖుడు, పాపాత్ముడు, స్త్రీల పాలిటి దుష్టుడు. వాడేమిటి చచ్చిపోయి అమ్మలో ఐక్యమైపోవడం ఏమిటి? వాడెంత పాపాత్ముడైనా అమ్మతో యుద్ధం చేశాడు, అమ్మవారి చక్రం వల్ల వాడి తల తెగింది. చచ్చిపోయే ముందు వాడు ఎవరిని చూశాడు? సకల లోకేశ్వరిని, జగదంబని చూశాడు. అమ్మను చూశాక, అమ్మ చేతిలో చచ్చిపోయాక ఇంక వాడికి పాపం ఎక్కడ ఉంటుందండి? అమ్మను చూస్తూ అమ్మలో కలిసిపోయాడు. అమ్మ దర్శనం, అమ్మ నామం తక్షణం మహాపాపాల నుంచి తొలగిస్తుంది. అందుకే అమ్మకి అనఘ అని పేరు. అఘము అంటే పాపము. అఘము కలిగిన స్త్రీని అఘ, అఘ అంటే పాపము చేసే స్త్రీ. పురుషుడైతే అఘహ, పాపము చేసే పురుషుడు. అన్ అనేది చేరితే నైతత్పురుష అంటారనమాట. న అఘహ అనఘహ అంటే ఆ క్షణమే పురుషుడు పాపం లేనివాడు, అనఘుడు పాపములు తొలగింపబడినవాడు, పుణ్యాత్ముడు. ఇంతకీ అనఘుడు అంటే పుణ్యాత్ముడు. అదే స్త్రీని అనఘ. అక్కడ ఘాకి దీర్ఘం ఉండాలి, అనఘావ్రతము అనాలి. అంటే పాపములు లేని పరమ పుణ్యాత్మురాలైన అమ్మకి సంబంధించిన వ్రతం. అమ్మవారికి ఎందుకు అనఘాని పేరు వచ్చింది? వాడు పరమ దుర్మార్గుడు, దుర్గముడు. అటువంటి నీచాతి, నీచుణ్ణి, క్రూరుణ్ణి, మహాపాపాలు చేసిన వాణ్ణి క్షణాలలో తనలో కలుపుకున్నది. మహాపాపాలు తొలగించి పాపాత్ముణ్ణి పుణ్యాత్ముణ్ణి చేసే శక్తి ఉంది గనక అమ్మని అప్పటి నుంచి అనఘ అన్నారు. అంత శక్తి కావాలంటే ఆవిడలో ఎంత శక్తి ఉండాలి? అందుకే ఆవిడ అద్భుత చారిత్ర. ఆవిడ చరిత్ర, ఆవిడ కథ, ఆవిడ పురాణ గాథలు చాలా విచిత్రంగా ఉంటాయి. అమ్మవారి కథలు అన్నీ ఎన్ని కావండి, చెప్పానుగా మీకు 18,000 శ్లోకాల దేవీభాగవతం. దానిని ఎన్ని రోజులు మీరు